చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయమేడువైన తండ్రి, కృప కలిగిన దేవ, ఈ సాయంత్రం సమయమందు మీ పరిశుద్ధమైనటువంటి సాన్నిధ్యమునకు మేము వచ్చి మీ వాక్యమును కొంత ధ్యానించుకున్న వల్లని మీ యొక్క పాద సాన్నిధ్యముని ప్రభ వేచి ఉంటుండగా మీరే ప్రభు మాకు కావలసినటువంటి సహాయం దయచేయండి. మా హృదయములకు ఏ వాక్యము అవసరమై ఉన్నదో ప్రతి ఒక్కరిని ఎరిగినటువంటి దేవ, హృదయములను పరిశోధించి పరీక్షించి తెలుసుకునేటువంటి తండ్రి, మా అవసరతను బట్టి ప్రభు మాతో మాట్లాడండి. మీ కృపచేత మీ సహాయమును మాకు అనుగ్రహించండి. క్రీస్తునామందు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. విశ్వాస జీవితంలో ముందుకు సాగుతున్నప్పుడు అనేకమైనటువంటి పరీక్షలను మనము ఎదుర్కొనవలసి ఉంటుంది. ఇవి అనేక రీతులుగా వస్తూ ఉంటాయి, అనేక మంది నుండి వస్తూ ఉంటాయి, అనేక పరిస్థితులలో అనేక రూపంలో వస్తూ ఉంటాయి. ఈ దినమందు కొన్ని విషయములను గురించి మనం ఆలోచిద్దాం. ఒక విశ్వాసి క్రీస్తునందు తన విశ్వాసమును బయలుపరిచి క్రీస్తుతో తాను ప్రమాణం చేసి విశ్వాస జీవితంలో నడుచుటకు ప్రయాణిస్తున్నప్పుడు అనేక విధములుగా సాతానుడు మనలను పరీక్షిస్తూ ఉంటాడు, మనలను శోధిస్తూ ఉంటాడు. ఏ విధము చేతనైనా సరే మనలను పడద్రోయవలనని, మన విశ్వాసమును కుంటుపరచవలనని, మనము విశ్వాసము నుండి జారిపోయిన వారిగా చేసి మనలను కరపరచుచు ఇతరులకు వాడి యొక్క ప్రయోజనములను సరిచేసుకునవలనని వాడు చూస్తూ ఉంటాడు. ఈ విధముగా ఏ ఒక్క విశ్వాస అయినా సరే, ఏమాత్రము విశ్వాసము నుండి జారిపోయినా సరే వాడికి చాలా ప్రయోజనము చేకూరినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అనేక మంది జారిపోయినటువంటి విశ్వాసులను చూసినప్పుడు, ఆ విశ్వాసే ఆయన జారిపోయాడు కదా, ఆయన ముందుకు వెళ్ళలేకపోయాడు కదా, నేను మాత్రము ఏ విధంగా కొనసాగగలను అనేటువంటి ఆ యొక్క తలంపు చేత వెనుకకు లాగబడుతూ ఉంటాము. ఇది చాలామంది విషయములలో జరుగుతూ ఉంటుంది. కొంతమంది దానికి తలయొగ్గి విశ్వాస జీవితంలో కొనసాగేందుకు ముందుకు వెళ్లరు. కొంతమంది దానిని ఎదుర్కొనవలనని విశ్వాసము చేత ముందుకు సాగేటువంటి స్థితిలో ఉంటూ ఉంటారు. విశ్వాస జీవితంలో వెళుతున్నప్పుడు మనకి ఎదురయ్యేటువంటి ఒక సమస్య ఏమిటంటే అబద్ధ సాక్ష్యం అనేటువంటిది. అబద్ధ సాక్ష్యం అనేటువంటిది ప్రభువునకు విరుద్ధంగానే అనేకులు చెప్పటం అనేటువంటిది మనం బైబిల్లో చూస్తున్నాం. ఆయన మీద లేనటువంటి నేరములు మోపబడినవి. అబద్ధముగా అంటే కల్పించి ఆయన చేయనటువంటి విషయములను ఆయన మీద మోపి వాటిని నిరూపణ కాకపోయినప్పటికీ వాటి ద్వారా ప్రయోజనం పొందాలని, అంటే ఆయనకు శిక్ష పడేలా చూడాలని, ఆయన మరణించేలా చూడాలని చెప్పి ప్రజలు ప్రయత్నించారు. అక్కడ ఉన్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే వీటిలో ప్రధాన యాజకులు సహితము ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంటే ప్రధాన యాజకులు అంటే వారు సంఘ పెద్దల్లాంటి వారన్నమాట. ఈ సంఘ పెద్దలైనటువంటి వారే క్రీస్తునకు విరోధముగా ఈ పనులను చేయటం అనేటువంటిది మనం అక్కడ చూడవచ్చు. చాలాసార్లు మనం బయట నుండి ఇలాంటివి రావటం గమనిస్తూ ఉంటాము. అయితే కొన్నిసార్లు సంఘములోనే నీతో తిరిగేటువంటి విశ్వాసులే, నీకు బోధించేటువంటి సంఘ పెద్దలే కొన్నిసార్లు ఇలాంటివి చేస్తూ ఉండి ఉండవచ్చు. నువ్వు వెళ్ళేటువంటి సంఘం ఎటువంటిదో నాకైతే తెలియదు, అయితే అది జీవము కలిగినటువంటి సంఘమైనట్లయితే, ప్రభుతో నడిచేటువంటి సంఘమైనట్లయితే, అక్కడ ఉన్నటువంటి మత బోధకులు లేకపోతే సంఘమును నడిపించేటువంటి ఆ యొక్క పెద్దలు ఎవరైనా ఉన్నట్లయితే వారు ప్రభు పక్షంగా నిలిచి నడుచుకునేవారుగా ఉంటారు. అయితే వారు కూడా మనుషులే. కొన్నిసార్లు వారు కూడాను ఈ సాతాను పెట్టేటువంటి ఏ విధమైనటువంటి అనేకమైనటువంటి శోధనలకు తలగ్గేటువంటి వారుగా వారు కూడా ఉండవచ్చు. ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారనేటువంటిది మనకు తెలియదు. ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ ఎవరైతే మనలను ఆదరిస్తారని అనుకుంటామో వారే మనలను ఒక్కోసారి క్రిందకు లాగి పెట్టినప్పుడు మనము చాలాసార్లు కృంగిన వారిగా ఉంటాము. ఏంటండి పలానా ఆయన నన్ను శోధన సమయంలో పైకి లాగి పట్టవలసినటువంటి వాడు, ఆయనే నన్ను క్రిందకు ఈడ్చి వేస్తున్నాడండి అని చెప్పేటువంటి సందర్భాలు మనకు చాలా తగులుతూ ఉంటాయి. మనం నేర్చుకునవలసినది ఏంటంటే అబద్ధ సాక్ష్యం పలకటం అనేటువంటిది మనకు కొత్త ఏమీ కాదు. అది ఏ సమయంలోనైనా ఎవరి దగ్గర నుండి అయినప్పటికీ మనము ఎక్స్పెక్ట్ చేయవలసినటువంటిదిగా ఉంటుంది. విశ్వాసుల నుండి అబద్ధ సాక్ష్యం మనము ఎక్స్పెక్ట్ చేయము. వారి దగ్గర నుంచి ఇంకా ఏ రకమైనటువంటి ఇంకా ఇతరమైనటువంటి శోధనలు అయినా వస్తే రావచ్చును, కానీ అబద్ధ సాక్ష్యం అనేటువంటిది మనం ఎక్స్పెక్ట్ చేయము. కానీ విశ్వాసుల సహితము వారికి స్వప్రయోజనం కూరేలాగా ఉన్నప్పుడు, వారు కూడా సాతాను యొక్క ఆధీనంలోనికి పూర్తిగా వెళ్ళినప్పుడు వారు కూడా అబద్ధ సాక్ష్యం పలికేటువంటి స్థితిలో ఉండవచ్చు. మనము ఎప్పుడు కూడాను జాగ్రత్త పడుతూ ప్రభు యొద్ద నిలిచిన వారిమై అబద్ధ సాక్ష్యం పలికినప్పటికీ మరి ఒకటి పలికినప్పటికీ మనము ఏ విషయంలోనైనా సరే ప్రభు పక్షంగానే నిలిచి మన యొక్క విశ్వాసమును కాపాడుకునేటువంటి వారుగా మనం ఉండాలి. కొన్నిసార్లు ప్రభు నిమిత్తమై లోక సంబంధమైనటువంటి భోగములను విడవలసినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. ఈ లోక సంబంధంగా ప్రభువును ఎరకెక్కక ముందు నీవు ఏదో వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు అనుకుందాం. ఏదో లిక్కర్ వ్యాపారము లేకపోతే వ్యాపారమే అన్యాయంగా చేస్తూ ఉండేవాడు అనుకుందాం. ఇప్పుడు ప్రభువును ఎరిగిన తర్వాత ఈ లిక్కర్ వ్యాపారం అనేటువంటిది నీ మనసాక్షికి దోషంగా అనిపించటం వలన లిక్కర్ వ్యాపారం మానేస్తావు. అదేవిధంగా ఈ అన్యాయంగా చేసేటువంటి ఈ పద్ధతులను ఉపయోగించకుండా న్యాయంగా నీవు ఆ యొక్క వ్యాపారమును చేయటం ప్రారంభిస్తూ ఉంటావు. ఈ సమయంలో ఏమవుతుందంటే అంతకుముందు వచ్చినటువంటి ఆ యొక్క లాభములను గాని ప్రయోజనములను గాని నీవు ఎక్స్పెక్ట్ చేయలేవు. లిక్కర్ వ్యాపారంలో చాలా మందికి చాలా డబ్బు సంపాదించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే నీవు దాన్ని మానివేసావో మరింకో ఇతరమైనటువంటి ఏదైనా వ్యాపారమును ప్రారంభించినట్లయితే దానిలో అరకొర సేల్స్ అనేటువంటివి ఉండటం వలన నీకు ఇంతకు ముందు ఉన్నటువంటి ఆ యొక్క లాభములు అనేటువంటివి ఉండకపోవచ్చు. కాబట్టి ప్రభు నిమిత్తమై నీ మనసాక్షిని జాగ్రత్తగా కాపాడుకునేందుకు నీవు తీసుకున్నటువంటి నిర్ణయం వలన ఇంతకు ముందు ఉన్నటువంటి ఆ యొక్క ప్రయోజనములను నీవు పోగొట్టుకునవలసి వచ్చినది. అదేవిధంగా నీతిగాల పద్ధతులను ఉన్నటువంటి కండిషన్స్ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారము నీ యొక్క వ్యాపారమును జరుపుకున్నట వలన నీకు వచ్చేటువంటి ఈ యొక్క నష్టమును కూడా నీవు భరించవలసినటువంటి సందర్భములు ఉంటాయి. ఇక కొంతమంది ఏం చేస్తుంటారంటే ప్రభు నిమిత్తమై తమ్మును తాము సమర్పించుకొని వారు ఈ లోకములో సేవ చేయటకు తమ యొక్క జీవితమును సమర్పించుకుని ఆ విధంగా ముందుకు సాగాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి వారిలో ఒక ఆయన నేను ఎరుగుదను. ఆయన గురించి నేను విన్నది ఏంటంటే ఆయన బ్యాచిలర్గా ఉన్న సమయంలో, అంటే జీవితం అంతా బ్యాచిలర్గానే ఉన్నారాయన, అయితే మొదట్లో పెళ్లి కావలసినటువంటి ఆ సమయంలో బ్యాచిలర్గా ఉన్నటువంటి సమయంలో ఎప్పుడు ఫుల్ సూటే వేస్తూ ఉండేవారంట. ఆయన చాలా బాగుండేవారంట. అయితే ఎప్పుడైతే ఆయన ప్రభు యొక్క చిత్తం నిమిత్తమే ప్రార్థన చేసి తన జీవితం పట్ల ప్రభువుకున్నటువంటి యొక్క చిత్తము తాను బ్యాచిలర్గా ఆయనను సేవించటము అని తెలుసుకొని నిర్ణయించుకొని ఆ ప్రకారము ముందుకు సాగుటకు ప్రయత్నిస్తూ మొదలుపెట్టారు. ఆయన ఈ సూటు గీటు వేసుకుని తిరగటం వలన నాకు ఇబ్బందికరమే, ఇతరులను కూడా శోధించినట్లుగా నేను అవుతుంది అని చెప్పి అప్పటి నుండి ఆయన తన యొక్క డ్రెస్ ను పూర్తిగా మార్చివేశారు. ఆయన పూర్తిగా తెల్ల బట్టలోకి వచ్చేసారు. ఆ బట్టలు కూడా పంచే, ఆ పైన లాల్చీ. ఈ విధంగా ఆయన అప్పటి నుంచి ప్రారంభించి, అంటే ఇతరులకు శోధనకరంగా లేకుండగా తనకు శోధనకరంగా లేకుండగా తాను తీసుకున్నటువంటి ఆ యొక్క నిర్ణయమునకు తగిన విధంగా ఉండేలాగా సాతానుడు ఏ విధంగానైనాను ఆయనను గాని ఇతరులను గాని శోధించే విధంగా ఉండకుండా నిమిత్తము ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం అది. అదే విధంగా చివరి వరకు ఆయన కంటిన్యూ అయ్యారు. ప్రభు యొక్క సన్నిధిలో ఎంత నిక్కచ్చిగా ఉంటూ ఉండేవారంటే ఆయన ఆయనను చూసినప్పుడు చాలా మేము సంబరపడుతూ ఉండేవాళ్ళం. ఆయన యొక్క విశ్వాస జీవితాన్ని ఎప్పుడు గమనించాలని చెప్పి ఆరాట పడుతూ ఉండేవాళ్ళము. ఆయన ఒంటరి ప్రార్థనను మాత్రం ఎప్పుడు మానేవారు కాదు. ఎంత రోగములో ఉన్నప్పటికీ లేకపోతే మధ్యరాత్రిలో ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చినప్పటికీ ఆ ప్రార్థన సమయమును మాత్రము ఎట్టి పరిస్థితులను విడిచిపెట్టేవారు కాదు. ఆయన ఆ విధంగా చివరి వరకు నమ్మకంగా ప్రభువు పట్ల కొనసాగటానికి అది కారణమని మేము భావిస్తూ ఉంటాం. ఇప్పటికీ ఈ విధంగా మనము లోకభోగములను విడిచేటువంటి వారంగా ఉంటాం. అదేవిధంగా సాధు సుందర్ సింగ్ విషయం కూడా మనకేమని చెప్తా ఉంటారంటే ప్రభువును ఎరిగిన తర్వాత ఆయన తండ్రి ఆయనకు రావలసినటువంటి ఆ యొక్క సంపదను ఇవ్వటానికి నిరాకరించినట్లుగా చెప్తూ ఉంటారు. ఆ సంపదను పొందట కంటే ప్రభువును కలిగి ఉండట అత్యున్నతమైనటువంటిది అని గమనించినటువంటి వాడిగా ఈ సాధు సుందర్ సింగ్ గారు ఆయన ఇంటి నుండి బయటకు వచ్చి ప్రభు నిమిత్తమై ఒంటరిగా ఆయనను వెంబడించచ్చు, ఆయన సేవ చేయొచ్చు, తన జీవితమును ముగించినట్లుగా మనం చూస్తాం ఉంటాము. అంటే లోకభోగములను అన్నిటినీ కూడా ఆయన తండ్రి ఎంతో ధనికుడు, ఆయనకు రావలసినటువంటి ఎంతో ఆస్తి ఉన్నది. అయితే ఆ ఆస్తిని సమస్తమును ఈ లోకంలోని వ్యర్థముతో ఆయన ఎంచుకున్నాడు. మరి ఒకటి, ఈ లోకంలో మనము హింసలను అనుభవించవలసి ఉంటుంది ప్రభు పక్షముగా. అంటే ప్రభుపక్షంగా, అంటే ప్రభుపక్షంగా నీవు నడుచుటకు నేను ఎంచుకున్నప్పుడు, ప్రభువుతో నువ్వు సాగుటకు నేను ఎంచుకున్నప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి హింసలు అనేటువంటివి తప్పనిసరిగా కలుగుతాయి. ఇవి రకరకములుగా కలుగుతాయి. ఒక్కోసారి మానసికంగా కలుగుతాయి, శారీరకంగా కలుగుతాయి. ఈ రకరకములైనటువంటి హింసలు మనకు ఎదురయ్యేటప్పుడు మనము ఒక్కొక్కసారి కాలు జారుతూ ఉంటాము, ఒక్కోసారి ఆ యొక్క నిగ్రహతను కోల్పోతూ ఉంటాము, ఒక్కోసారి తత్తరపడుతూ ఉంటాము, భయకంపితులం అవుతూ ఉంటాము. ఇవన్నీ కూడా సాధారణంగా జరిగేటువంటి విషయములు అయినప్పటికీ నీ యొక్క దృష్టి ఎలా ఉండాలంటే, ప్రభువు మీద, ఆయనకు నీవు చేసిన ఒడంబడిక మీద, ఆ ఒడంబడిక ప్రకారము నీవు నిత్యము కొనసాగేటువంటి వాడవుగా ఎల్లప్పుడూ ఉండవలసి ఉన్నది. నేను తెలంగాణలోని ఒక పాలిటెక్నిక్ లో పనిచేస్తూ ఉండేవాడిని. ఆ పాలిటెక్నిక్ లో పనిచేసే సమయంలో అక్కడ నాకు ఆ ఊర్లో ఉన్నంతకాలం నాకు రెండు శోధనలు ఉండే. మొట్టమొదటిది ఏంటంటే దొంగల భయం. పగటిపూట కూడా దొంగలు పడుతూ ఉండేవారు ఊర్లో. ఇక రాత్రి సమయం అంటే ఇళ్లకు వచ్చి తలుపులు తట్టి తలుపులు తీయమని బెదిరించి, తీయకపోతే వాళ్లే పగలగొట్టి లోపలికి వచ్చి అక్కడ ఎంత గొడవ సృష్టించాలో అంత గొడవ సృష్టించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కొట్టి వీలైతే కత్తులతో పొడిచి దోచుకుంటూ ఉండేవాళ్ళు. రెండు సార్లు ఇక ఆల్మోస్ట్ నా పక్క గడప వరకు వచ్చింది దొంగలు ఇలా మధ్యరాత్రిలో వచ్చి. ఇక తర్వాత మా ఇంట్లోకి రావాలి వాళ్ళు. అయితే ఆ సమయంలో దేవుని దయ వలన మేము ఆశ్చర్యరీతిగా తప్పించబడినాము. అది ఒకటి. ఇక రెండవది ఏంటంటే పరీక్షల సమయంలో కాపీలు చేయటం పిల్లలు. ఇక దీనికి అదుపు అనేటువంటిది ఏది ఉండేది కాదు. ప్రతి ఒక్కళ్ళు ఏ టు జెడ్ ఆ రూమ్లో ఎంతమంది అయితే ఉంటారో అందరి దగ్గర ఎన్ని చీట్లు ఒక్కోటి దగ్గర ఉన్నాయి అనేటువంటిది అక్కడ లెక్క తప్ప ఒక్కడి దగ్గర చీటీ ఉన్నది ఇంకోటి దగ్గర చీటీ లేదా అనేటువంటిది సమస్య కాదు. ప్రతి ఒక్కరూ ఈ రకంగా కాపీలు చేస్తుంటే నేను అలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదు. నేను ఎందుకంటే వేరే ప్రదేశం నుండి అక్కడికి వెళ్ళి పనిచేసుకుంటున్నటువంటి వాడిని. నేను చదువుకున్నటువంటి కాలేజెస్లో కానీ, నేను అంతకుముందు పనిచేసినటువంటి పరిస్థితుల్లో కానీ అలాంటి కాపీలు జరగటం అనేటువంటిది ఎప్పుడు నేను చూడలేదు. కాబట్టి అది నాకు పెద్ద హింసగా ఉండేదన్నమాట. మానసికంగా కుంగిపోతూ ఉండేవాడిని. ఎప్పుడు ఆ ప్రాంతం నుండి దూరంగా వెళ్ళిపోతానని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడిని. ఎందుకంటే పరీక్షలు చాలాసార్లు జరుగుతూ ఉండేవి. సంవత్సరాంతం జరగాల్సినటువంటి ఆ పరీక్షలు జరిగాయి, ఇన్స్టెంట్ పరీక్షలు జరిగాయి, సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. అవి కాకుండా ఇంకా వేరే ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి ఆ పరీక్షలు కూడా అక్కడ జరుగుతూ ఉండేవి. ప్రతి పరీక్షలోనూ ఇదే పరిస్థితి. పరీక్షలు జరిగేటప్పుడు బెదిరించేటువంటి వాళ్ళు ఎంతో మంది ఉండేవాళ్ళు. రకరకములుగా నువ్వు బయటకు వస్తావు కదా, ఈ సంగతి తెలుస్తా అని చెప్పేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. తర్వాత ఆ యొక్క ప్రదేశం అంతా కూడాను రాడికల్స్ ఉండేటువంటి ఈ యొక్క నక్సలైట్స్ వాళ్ళు ఉండేటువంటి ప్రదేశం. వాళ్ళతో వీళ్ళకి చాలా డీలింగ్స్ ఉంటూ ఉండేవి ఈ కుర్ర వాళ్ళకి. కాబట్టి కొంత భయంగా ఉండేది అక్కడ ఉన్న అంత కాలము. అంతేకాదు ఒక్కోసారి అక్కడ పరిస్థితి ఎలా ఉండేదంటే, ఈ డ్రాయింగ్ హాల్స్ అనేటువంటివి ఉంటాయి అక్కడ పాలిటెక్నిక్ లో. ఈ డ్రాయింగ్ హాల్స్ అంటే లెక్చర్ హాల్స్ కంటే కొంచెం పెద్దవిగా ఉంటా ఉంటాయి. వాటిలో కూర్చొని మేము ఇన్విజిలేషన్ వర్క్ అది చేస్తున్నప్పుడు అక్కడ భయంకరంగా ఉండేది పరిస్థితి. పైగా అక్కడ ఒక ఏఎస్ఐయో లేకపోతే ఎస్ఐ స్థాయిలో ఉన్నటువంటి ఒక పోలీసు అధికారి వెనకాల ఒక బల్ల దగ్గర కూర్చొని ఓ పిస్టల్ పెట్టుకుని కూర్చుని ఉండేవాడు. అట్లాంటిది మన నేను ఎక్కడ మిగతా ప్రదేశాల్లో ఎక్కడ చూడలేదు. పిస్టల్ పెట్టుకొని అక్కడ సెక్యూరిటీగా కూర్చొని ఉండేవాడు. అక్కడ కూర్చునే ఉండేవాడు. వీళ్ళంతా మామూలుగా కాపీలు తీస్తానే ఉండేవాళ్ళు, రాస్తానే ఉండేవాళ్ళు, తీయొద్దంటే మానేవాళ్ళు కాదు. ఇలాంటి మనసాక్షిని చంపుకొని పనిచేయవలసినటువంటి ఆ పరిస్థితులలో అక్కడ నేను చాలా బాధపడుతూ ఉండేవాడిని. ఈ రకంగా మనకి హింసలు అనేటువంటివి చాలా రకాలుగా మానసికంగా హింసింపబడతాం. కొన్నిసార్లు కొట్టేటువంటి వాళ్ళు కూడా ఉంటారు చాలా ప్రదేశాల్లో. ఏదైనా టఫ్ గా ఉన్నట్లయితే ఇన్విజిలేటర్స్ వీళ్ళందరినీ కొట్టినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ హింసలు అనేటువంటివి మనము అనుభవిస్తూ ఉంటాం ప్రభువు నిమిత్తం. ఇవి రకరకాలుగా ఉంటాయి. వారు చేసేటువంటి పనిని బట్టి, వారు ఉన్నటువంటి ప్రాంతాన్ని బట్టి రకరకములైనటువంటి హింసలు వారు ప్రభువు నిమిత్తం పొందవలసినటువంటి వారుగా వారు ఉంటారు. కొన్నిసార్లు మంచి అర్హతను మనం కోల్పోతూ ఉంటాం ప్రభువు నిమిత్తం. అంటే మన క్రింద ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ అనేటువంటివి, మనకంటే జూనియర్స్ అయినటువంటి వారికి రకరకములైనటువంటి ప్రయోజనములు రావటం అనేటువంటిది ఇలాంటిది జరుగుతూ ఉంటుంది. కానీ వాళ్ళకి కావలసినటువంటి ప్రదేశానికి ట్రాన్స్ఫర్స్ అవి జరుగుతుంటే మనకి మాత్రం ట్రాన్స్ఫర్ ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే మనం లంచములు ఇవ్వము మన మనసాక్షిని జాగ్రత్తగా కాపాడుకోవడానికి. పైగా మనల్ని ఏం చేస్తారంటే తీసుకుని వెళ్ళి ఎక్కడో ఏజెన్సీ ప్రాంతంలోనో ఏ దారి తెను లేనటువంటి ప్రదేశంలోనూ భార్యను ఒక చోట భర్తను మరో చోట ఈ రకంగా ట్రాన్స్ఫర్ చేసి వేధిస్తూ ఉంటారు. ఈ సమయంలో పిల్లలు మరొక చోటు ఉంటారు. పిల్లల్ని అక్కడ పెట్టుకోవాలో తెలీదు, ఇక్కడ పెట్టుకోవాలో తెలీదు, వీళ్ళని ఎలా చూసుకోవాలో తెలీదు. ఈ రకమైనటువంటి మానసికమైనటువంటి హింస, ఈ రకంగా మనం అర్హతను కోల్పోవటం, మన కన్నా కింద వారు పై స్థాయిల్లోకి వెళ్ళిపోవటం ఉంటాం, మనం మాత్రం అక్కడే ఉండటం, మన రికార్డులో బ్యాడ్ గా రాసేయటం, ఈ రకంగా వేధిస్తూ ఉంటారు. ప్రభు నిమిత్తం వీటన్నిటిని కూడాను మనం అనుభవించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే నువ్వు సహించినటువంటి వాడవైతే, ప్రభు నిమిత్తము ఆ రకంగా నువ్వు చేయటకైనా సరే వెనుకాడనటువంటి వ్యక్తివైనట్లయితే, ప్రార్థనతో ముందుకు సాగేటువంటి వాడవైనట్లయితే, ప్రభువు నీ పక్షంగా నుండి తగిన సమయమందు నేను పైకెత్తే వాడుగా ఉంటాడు. ఆ తర్వాత ప్రభు నిమిత్తం కొన్ని సందర్భంలో చనిపోటుకైనా సరే మనం సిద్ధంగా ఉండవలసి ఉన్నది. ప్రభు నిమిత్తము ప్రాణములు పెట్టినటువంటి వారు అనేక మంది ఉన్నారు. 12 మంది అపోస్తులలో, ప్రభు యొక్క శిష్యులలో అనేక మంది తమ ప్రాణములను పెట్టి చనిపోయినటువంటి వారే. స్టెఫను ఆ విధంగా చనిపోయినటువంటి వాడే. ఈ విధంగా ప్రభు నిమిత్తము రోషం కలిగి పనిచేయటకు పూనుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడాను, వెనుకకు తగ్గనటువంటి ప్రతి ఒక్కరు కూడాను ప్రభు నిమిత్తమే చంపబడినట్లుగా, హతసాక్షులైపోయినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉంటాం. చాలాసార్లు మనం వాక్యాన్ని ఇతరులకు బోధించే సమయంలో అనేక మంది ఇలా అడుగుతూ ఉంటారు. ఏమని అడుగుతూ ఉంటారంటే, మేము క్రిస్టియన్స్గా అయితే, వాళ్ళు క్రిస్టియన్స్ అంటారండి, మేము క్రిస్టియన్స్గా అయితే మాకు ఏం జరుగుతుంది, మాకు ఏ లాభం కలుగుతుంది, మాకు ఏ ప్రయోజనం చేకూరుతుంది అని అడుగుతూ ఉంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఏదైనా మతాన్ని కానీ ఇంకో దాన్ని కానీ నమ్మినట్లయితే ఏదైనా ప్రయోజనము చేకూరేలాగా ఉన్నది అని అంటే దాని వైపు వెళ్ళటానికి ఇష్టపడుతుంటారు. అఫ్ కోర్స్ వాళ్ళకి తెలియదు, వాళ్ళ అన్యులు కాబట్టి అలా అనుకోవటంలో అది ఆశ్చర్యం ఏమి కాదు, అది కొత్త కూడా కాదు. అయితే క్రైస్తవులలోనే అనేక మంది ప్రభు యొక్క ప్రయోజనములను పొందినటువంటి వారు, ప్రభు నిమిత్తమే చేయవలసినటువంటి కార్యములు తెలిసినటువంటి వారు, కొంతకాలం విశ్వాసులుగా కొనసాగినటువంటి వారు, ఇలాంటి వారు సహితము కొన్ని సమయములలో కొన్ని పరిస్థితులలో వెనుకకు జారిపోవటం అనేటువంటి దాని వరకు అందరికీ జరుగుతూనే ఉంటుంది. కానీ వాళ్ళు మొదట ఉండినటువంటి ఆ యొక్క పరిస్థితి నుండి పూర్తిగా అవిశ్వాసులుగా తయారైపోయే విధంగా అవుతూ ఉంటారు. అది చాలా హృదయ విదారకమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రభువును ఎరిగిన తర్వాత, ఆయనను గురించి నీకు తెలిసిన తర్వాత, ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క నిత్య జీవమును నువ్వు పొందిన తర్వాత, ఆయన ఇచ్చేటువంటి శాంతిని, సమాధానమును, నెమ్మదిని నువ్వు పొందినటువంటి వాడుగా అసలు ప్రభువు లేకుండా ఎలా ఉండగలవు అనేటువంటిది ప్రశ్న. అయితే కొంతమంది ఈ లోకమును ఎంచుకొని ఆ యొక్క స్థితి నుండి కిందకు జారిపోయినటువంటి వారు, విశ్వాసమును కోల్పోయినటువంటి వారు ఎంతో మంది ఉంటూ ఉంటారు. నీవు ప్రభును ఎరిగినట్లయితే ఏ విధంగానైనా సిలువను ఎత్తుకొని ముందుకు సాగవలసినటువంటి వాడవని జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రభువుకు తన ఇచ్చేటువంటి ప్రయోజనములను అందరితో పాటు నీకు కూడా ఇస్తాడు. అయితే ఒకటి మాత్రం ఖచ్చితంగా నువ్వు గుర్తుపెట్టుకోవలసినటువంటిది ఏంటంటే, ప్రభు నిమిత్తమై నీవు రోషం కలిగి పనిచేసేటువంటి వాడుగాను, ప్రభు యొక్క సిలువానుభవంలో నీవు కూడా పాలు పంపులు పొందేటువంటి వాడుగాను ఉండవలసి ఉన్నది. ఈ విషయంలో చాలా మంది ఏమనుకుంటారంటే, ఇది చాలా సునాయాసంగా ముందుకు వెళ్ళిపోయేటువంటిదండి అనుకుంటారు. కాదండి, ఎందుకంటే అందరు చేసినట్లు మనం చేయలేము, అందరు ముందుకు సాగుతున్నట్లుగా మనం సాగలేము. కాబట్టి అందరికన్నా కూడాను మనకు ఎక్కువ శ్రమలు అనేటువంటివి, ఇబ్బందులు అనేటువంటివి, పరీక్షలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. వీటన్నిటిని ఎదిరించి నిలవలసినటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఒక్కోసారి మన చుట్టూ పనిచేసేటువంటి వాళ్లే మనకు ఎదురైపోతూ ఉంటారు. వారంతా కూడాను మేమందరం కూడాను స్ట్రైక్ చేస్తున్నాము, మాతో పాటు నువ్వు కూడా స్ట్రైక్ చేయాలి అని అంటూ ఉంటారు. కొన్నిసార్లు కొంతమంది ఈ స్ట్రైక్ చేయడానికి ఇష్టపడినటువంటి వారు ఉంటారు. ఇక ఆ సమయంలో ఉండేటువంటి ఆ తొందర, ఇలాంటివన్నీ కూడా మనం ఊహించలేనటువంటివి. రకరకములుగా మాట్లాడుతూ ఉంటారు. ఎన్ని రకములుగానైనా సరే, ఏ విధంగా నిందలను, అవమానములను వాళ్ళు గుప్పిపోస్తూ ఉంటారు. సరే, ఇలాంటి విషయాల్లో మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు అనేటువంటివి ఎవరికి వారికి వదిలిపెట్టి వేద్దాం. అయితే ఒకటి మాత్రం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సినది ఏమిటంటే, దేవుని పక్షంగా నీవు ఉండి దేవుని నిర్ణయమునకు దూరంగా వెళ్లకుండా ఉండటం అనేటువంటిది విశ్వాసిగా నువ్వు చేయవలసినటువంటి పని అయి ఉన్నది. ఫండమెంటల్స్లో ఎవరైనా సరే నిన్ను శోధించి వారి యొక్క బాటలో నిన్ను కూడా నడవాలి అని ప్రేరేపించినట్లయితే, అలాంటి వాటిలో నువ్వు ఏ విధమైన పాలు పంపులు పొందకుండా ఉండేలా చూసుకోవాలి. ఈ వాక్యము మన హృదయంలో పలించి మనం అనుభవంలో దీనిని పెట్టగలిగినట్లయితే మనము ప్రయోజకులంగా దేవుని యొక్క సన్నిధిలో కొనసాగగలము. దేవుడు ఆ విధంగా మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందామండి. దయమేడు విన తండ్రి, ఈ లోకంలో నిన్ను వెంబడించే సమయంలో ఎదురయ్యేటువంటి ప్రతి సమస్యను నీకు తెలియనటువంటిది కాదు తండ్రి. నీ యొక్క అనుమతి లేనిదే ఏ సమస్య మాకు ఎదురు కాదని మేము ఎరుగుదము. కాబట్టి మేము ధైర్యం వహించి మీ యొక్క సన్నిధిలో నిలిచి నడిచేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. ప్రతి విషయంలోనూ ప్రతి సందర్భంలోనూ మీ మీద ఆనుకునేటువంటి వారుగాను విశ్వాసంతో ముందుకు నడుచుచు కీడు సంబంధమైనటువంటి ప్రతి ఆలోచనను వెనుకకు విడిచిపెట్టి ఈ లోక సంబంధంగా మేము సిగ్గుపడేటువంటి సమయములలోనూ ధైర్యంగా ఉండునట్లుగాను, ఇతరులు మమ్మల్ని హేళన చేసేటువంటి సమయంలో మేము సంతోషించేటువంటి వారంగా ఉండగలుగునట్లుగాను, ఈ లోక సంబంధమైనటువంటి పొగడతలను, ఈ లోక సంబంధమైనటువంటి మాకు కలిగేటువంటి ఇతర ప్రోత్సాహములను మేము ఆశించినటువంటి వారమే మీ సన్నిధిని పోగొట్టుకునేటువంటి వారంగా మమ్మలను ఉండనివ్వవద్దని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. ఈ సాయంత్రం సమయం ముందు మేము విన్నటువంటి యొక్క వాక్యం మా హృదయంలో పాలించినట్లుగా ఆశీర్వదించండి. క్రీస్తు నామందు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.